భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైనను తమిశూలికైన విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచు పలికెడది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట విరుండు పలుకగనీలా. పరమ పవిత్రమైనటువంటి పృథు చక్రవర్తి కథ మనం ఒక ఉపాఖ్యానంగా భక్తి శ్రద్ధలతో వివరించుకోవటం ఆరంభం చేశాం. పృథు చక్రవర్తి భగవంతుని యొక్క ఏకవింశతి అవతారాల్లో ఒకరిగా పరిగణింపబడతారు. దశావతారములుండగా దశావతారములకు అధిష్ఠించి పూర్ణ పురుషుడై శ్రీకృష్ణుడుండగా భగవంతుని యొక్క అస్తిత్వము బాగా జీవులందు మిక్కుటముగా ఏర్పడినటువంటి కొన్ని అవతారములు ఉన్నాయి. వాటిని మనం హరికళలంటూ ఉంటాం. అంటే మనకి ఇంతవరకు మనకి భాగవతం చదువుకున్నప్పుడు అన్నిటి అందు భగవంతుడి యొక్క అస్తిత్వం ఉండటం చేతనే ఇదంతా ఇలా ఏర్పడి ఉన్నది. కాకపోతే భగవంతుడి యొక్క అస్తిత్వము కొన్ని నుండి ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది, కొన్నిటి అందు అంతంత మాత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. పూర్ణంగా ప్రకాశించడం దగ్గర నుంచి కేవలం లేశ మాత్రం ప్రకాశించేటి వరకు కూడా సృష్టి అందు అనేకమైన రూపములు ఉన్నాయి. కొన్నిటి ఎందు చాలా తక్కువగా ప్రకాశిస్తుంటుంది, కొందరు జీవుల ఎందు ఇంకొంచెం ప్రకాశిస్తుంటుంది, మరికొందరు జీవుల ఎందు ఇంకా బాగా ప్రకాశిస్తుంటుంది. ఈ ప్రకాశమును బట్టే మీ యొక్క శ్రేణులన్నీ కూడా నిర్ణయం అవుతూ ఉంటాయి. అలా దిగివచ్చిన వారిలో సరాసరి భగవంతుని యొక్క అస్తిత్వము సకల కళ్యాణ గుణములతో ఎవరి ఎందు బాగా దర్శనమిస్తుందో అలాంటి వారిని కీర్తించవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుచేతంటే భగవంతుడు వారి రూపములలో సంచరిస్తూ ఉంటాడు. అందుచేత అన్ని ఆయన నుంచి ఏర్పడిన వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన నాణ్యత ఉంటుంది. ఎక్కడ దివ్య గుణాలు బాగా భాషిస్తుంటాయో అక్కడ ఆ గుణములను దర్శించి మనం ఆరాధన చేసుకోవటం అనేటువంటిది మన యందు సత్వగుణాన్ని ప్రకాశింపజేసేటువంటి పద్ధతుల్లో వినియోగపడుతుంది. అందుచేత ఈ పృథు చక్రవర్తి ఏర్పడినటువంటి తీరు ఎన్ని రకములుగా భగవత్ గుణములు ఆయన ఎందు ప్రకాశిస్తున్నావో చూసినటువంటి మునులు ఋషులు ప్రజలు రాజపురోహితులు బ్రాహ్మణులు అందరూ అలా ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తి మొట్టమొదటి మొదలు పెట్టంగానే వీరంతా ఇలా స్తోత్రం చేయడం గురించి కొంత నిరుత్సాహపరుస్తాడు. ఎందుచేతంటే స్తోత్రము తనకి చేస్తున్నప్పుడు దాన్ని నిరుత్సాహపరచాలి, తన ఎందరి దైవాన్ని దర్శించి చేస్తున్నప్పుడు దాని ఎందు నిర్లిప్తంగా ఉండాలి. అది ఇక్కడ మనకి ఒక పెద్ద విశేషంగా భారతీయ సాంప్రదాయంలో మాత్రమే నేనేం చేయలే. అలాంటి ఒక విశేషమైనటువంటి ఆరాధన విధానం ఉన్నది, ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. భగవంతుడి యొక్క సద్గుణములను జీవులందు దర్శించి వాటి ఎందుండేటువంటి ఆ దివ్యత్వమును ఆరాధన చేయడం వలన మనలో ఉన్నటువంటి దివ్యత్వము వృద్ధి చెందుతూ వస్తుంది. ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి ఇతరములైన విషయంలో మనం చూసినట్లయితే అవి మన యందు కూడా ప్రచోదితం అవుతుంటాయి. మనమంతా ఇతరుల యందు దివ్యము కాని విషయమును చూస్తూ ఉంటామో అంత మన యందు దివ్యము కాని విషయములన్నీ కూడా ప్రకోపం చెందుతూ ఉంటాయి. ఇతరుల యందు ఎంత దివ్యమైన విషయమును మనం దర్శనం చేస్తూ ఉంటామో దాని వలన మన యందని దివ్య గుణములు భాషించడం మొదలుపెట్టి అంచేత భట్రాజుల్లాగా పొగడమని ఎక్కడ సాంప్రదాయం చెప్పదు. అంటే లేని గుణాన్ని ఆపాదించి పొగడకూడదు, ఉన్న గుణములను చక్కగా కీర్తించి ప్రశంసించవచ్చు. అది కూడా ఎప్పుడంటే అలా ప్రశంసించడం వలన ఎదురు వ్యక్తి నశించడం అనేటువంటి తెలుసుకోవాలి. అహంకారాన్ని ప్రశంసించకూడదు. ఎవరి అందు దివ్య గుణములు ఉండి అహంకారం కూడా ఉన్నదనుకోండి, అలాంటి వాడిని ప్రశంసిస్తే అతడు పతనం వైపు నడుస్తాడు. అందుకని దివ్య గుణములు భాషించినప్పటికీ అతని ఎందు అహంకారం గోచరిస్తే అహంకారమును మనం గుర్తించి అతని ఎందు నేను దైవమునకు మనస్సుతో నమస్కారం చేసుకోవాలి. అది దక్షయజ్ఞం కథలో పరమశివుడు ఆ విధంగా దక్షుని ఎడలో నిర్వర్తిస్తాడు. అతని ఎందున్నటువంటి వాసుదేవమూర్తిని స్మరించి నమస్కరించి అతనికి నమస్కరించడం. ఎందుచేతనంటే దక్షుడు అహంకార పురుషుడు కాబట్టి. అంటే ఎవరు ఎవరికి నమస్కరించవచ్చు అనేటువంటి విషయాల మీద ఇక్కడ ఈ పృథు చక్రవర్తి కథలో కొన్ని వివరములు ఇవ్వటం జరిగింది. దక్షయజ్ఞంలో కూడా కొన్ని వివరములు ఇవ్వటం జరిగింది. మనం బాగా దండం పెడుతుంటే వాళ్ళు పాడైపోతున్నారనుకోండి, అంటే వారి ఇంకా ప్రశంస కోసం ఎదురు చూస్తున్నారనుకోండి, ప్రశంసించకపోతే మన ఎందు నిరసన భావన వాళ్ళలో ఏర్పడుతుందనుకోండి, అప్పుడు అలాంటి వారందరూ కూడా అహంకార పురుషులే. వారిని ప్రశంసించడం, ఎవరిని ప్రశంసించడం వలన వారు ఆ ప్రశంస తనకి సంబంధించింది కాదని తన ఎందు ఉపస్థితులై ఉన్నటువంటి భగవంతుని యొక్క ప్రశంసని గుర్తించాలి. అంటే మన అలాంటి వాళ్ల పాదములను మనం స్పృశిస్తే ఆ పాదముల స్పర్శ వలన ఏం జరుగుతుందంటే అహంకారం లేకపోవడం వలన దివ్య స్పర్శ పాదముల నుండి స్పృశించిన వారికి అందుతుంది. అలా కాకుండా ఒక అహంకారికి నమస్కరించామనుకోండి, ఆ దివ్య స్పర్శ లభించేటువంటి అవకాశం లేకపోగా అతడు నశించేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుచేతంటే అతనికి అహంకారం మరింత పెరుగుతూ ఉంటుంది. అందుచేత ఇక పృథు చక్రవర్తి ముందు స్తోత్రము ఇలా చేయడం అంత సరి అనేటువంటి విషయం కాదనేటువంటిది ప్రతిపాదిస్తాడు. అటు పైన ఋషులు దాన్ని పరిష్కరిస్తారు. అది మనకి ఈ ఉపాఖ్యానంలో మొదట్లోనే ఉంటుంది. ఆ తర్వాత పృథు చక్రవర్తి సర్వోత్కృష్టమైనటువంటి సేవ ఈ భూమికి భూమిజీవులకి చేసి ఈ భూమి మీద మొట్టమొదటి రాజర్షిగా ఆయన విలసిల్తాడు. అందుకని పృథ్వీ రాజు అంటారు ఆయన. పృథ్వీకే ఆయన రాజు కదా పృథ్వీ. అందుకని ఈ పృథు చక్రవర్తి కథ భగవంతుడు పరిపూర్ణంగా ఒక రూపం నుండి అవతరణ చెంది ఈ భూమిని అన్ని రకాలుగా ఉద్ధరించి జీవులకు నివాస స్థానంగా ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. అంతకుముందు ధ్రువుని కథ భూమి ఏర్పాటు చేసినటువంటి కథ. అది భూమిని ఆయన ధ్రువములు ఏర్పాటు చేసి ఒక సగం బంతిలాగా ఉన్నటువంటి భూమిని పూర్ణమైనటువంటి బంతిగా తయారు చేసి దానికి భ్రమణం ఏర్పరిచినటువంటి కథ మనకి ధ్రువుని కథగా వస్తుంది. భూమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పేరెన్నిక కలిగినటువంటి చక్రవర్తి ఎవరంటే పృథు చక్రవర్తి. అందుచేత అతని కథను మనం వినటం అంటే దైవము ఒక ఋషివలే రాజువలే భూమిపై చెల్లించినటువంటి కథగా మనం భావించి దానిని చాలా శ్రద్దాభక్తులతో పఠించడం చెయ్యాలి. అలా చేస్తే మనకి ఎలాంటి శుభములు కలుగుతాయో ఉపాఖ్యానం చివరిలో చెప్తారు. ఇక్కడ నిన్న కింద తరగతిలో పృథు చక్రవర్తి భాషణం గురించి కొంత మొదలుపెట్టి చెప్పాను. అది మరొకసారి పునశ్చరణం చేసి మనం తర్వాత వ్యాఖ్యానంలోకి వెళ్దాం. ఓ స్తోత్రపరులారా, మీరు చేసిన సద్గుణములు నాయందునచో నన్ను స్తుతింపవచ్చును. అవి నాయందు లేవు గనక మీ స్తుతులు వ్యర్థములయ్యను అని. మీరు చేసినటువంటి స్తుతి నాయందు లేవు కాబట్టి మీరు చేసిన స్తోత్రములు కూడా వ్యర్థమైపోయినాయి. పోనీ సద్గుణములు గోచరించినవి గనక స్తుతించితి మంటిరా వినుడు. సభ్యత వలన ప్రకాశించు సద్గుణములు నా యందున విష్ణుదేవునివి గాని నావి గావు. ఎవరి ఎందు సద్గుణములు కనిపించినా అవి విష్ణువు యొక్క సద్గుణములే. అది భాగవతానికి పునాది రాయి. ఎవరి ఎందు ఏ విధమైన సద్గుణం కనిపించినా దాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేస్తే మనం విష్ణువును దర్శించినట్లు. మనకి సద్గుణములే గోచరించట్లేదు అంటే మనం చాలా దురదృష్టవుతాం. ప్రతి విషయమునందు కూడా సద్గుణాన్ని వెతికి చూస్తే కనిపిస్తుంది. శత్రువునందు కూడా వెతికి చూస్తే సద్గుణములు కనిపిస్తాయి. క్రిమికీటకాదుల్లో కూడా సద్గుణాలు కనిపిస్తాయి. పశుపక్షాదుల్లో సద్గుణాలు కనిపిస్తాయి. వాటి బట్టే మన వారు రకరకముల ఆరాధన ఇచ్చారు. లేకపోతే నాగపోన్ ఎందుకు ఆరాధన చేయాలి? దాని కాంతి అది ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి శరీర విసర్జన చేయగలిగినటువంటి ఒక యోగస్థితి, దానికి ఉన్నటువంటి గ్రహణ శక్తి, ఇవన్నీ మనకి భగవంతుని యొక్క సద్గుణములుగా భావన చేసుకో. అలా ఆరాధన చేశారు. అలాగే చెట్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి విషయములు గమనించి కొన్ని చెట్లు ఆరాధ్యమైనటువంటి చెట్లుగా తయారాయి. అలాగే కొన్ని పశువులు కదా, మన ఆవును ఆరాధన చేస్తాం, అందులో ఉండేటువంటి సాధుత్వం, అలాంటి సాధుత్వం మనం అంతా కోరుకోవాలి. అందుకని గోపూజ, గోవులో సమస్తమైనటువంటి దేవతలు ఉన్నారని పురుషులు దర్శించి ఇచ్చారు కాబట్టి గోపూజ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా కొన్ని కొన్ని వాటికి ప్రత్యేకంగా వాటిలో ఉండేటువంటి భగవద్ అవతరణమును గుర్తించడం అనేది చేస్తూ ఉండాలి. మన దగ్గర మన చుట్టూ ఉండేవాళ్ళలో కూడా చాలా మందికి చాలా రకములైనటువంటి సద్గుణములు కనిపిస్తాయి. ఆ సద్గుణములతోనే మన సంబంధం ఏర్పరచుకున్నాం అనుకోండి, అప్పుడు మన వారిలో ఉన్నటువంటి దైవముతో సంబంధం ఏర్పరచుకున్నట్టుగా ఉంటుంది. వారిలో ఇతర గుణములను మనం గుర్తించి వాటితో సంబంధం ఏర్పరచుకున్నాం అనుకోండి, అవన్నీ మనలోకి ప్రవహిస్తాయి. అంచేత మనకు ఉన్న స్థితి నుంచి ఇంకా పతనం చెందేటువంటి అవకాశం ఎక్కువైపోతుంటుంది. అంచేత సద్గుణ ఆరాధనమే విష్ణు ఆరాధనగా చెప్తుంది భాగవతం. అది కారణంగా రంధ్రాన్వేషణం అనేసి సత్యాన్ని సత్యముగా కనబడుతున్న గుణములను గుర్తించి వాటిని ప్రశంసించాలి. గుణములు లేక ప్రశంసించారనుకోండి అసత్య దోషణం కలుగుతుంది. సభలో పొగుడుతూ ఉంటారు కదా, అక్కడేం సత్యం తక్కువ, ఊరికే పొగిడేస్తుంటాడు, వినేవాడు కూడా ఊరికే ఉబ్బిపోతూ ఉంటాడు. వీడు ఒక రకమైనటువంటి అజ్ఞానపు పుట్ట, వాడు ఒక విధమైన అజ్ఞానపు పుట్ట, ఒక అజ్ఞానం ఇంకో అజ్ఞానాన్ని పొగుడుతూ ఉంటాయి. అజ్ఞానంతో కూడినటువంటి వారందరూ సభలో కూర్చుని వింటూ చివరికి ఏది ఇదంతా అనిపిస్తుంది కదా, అలా కాకూడదు. అందుకని ఇది మనకు ఆచారం, ఒకటి సాంప్రదాయం. మిగతా దేశాల్లో రూపంలో దైవాన్ని చూసే విధానం ఎక్కడ చెప్పరా, ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు దేవుడు కదా, ఇక్కడే ఉన్నాడని చెప్తుంది, ఇక్కడే ఇన్నిట్లోనూ ఉన్నాడు. అంచేత ఆ విధంగా దర్శనం చేయించడం అనేటువంటిది భారతీయుల మార్గం. అందుచేతనే ఎటువంటి పరిస్థితులు అయినా ఒక సమన్వయంతో తన లోపల తన చుట్టూ ఉండే భగవంతుడితో అనుసంధానం చెంది జీవిస్తూ ఉండవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిశ్రమలు ఎలా ఉన్నా, ఎలాంటి వారు మన చుట్టూ ఉన్నా, ఎన్ని రకాలుగా వారి వారి యొక్క ఆడంబరాల్లో లేకపోతే అనవసరమైనటువంటి ప్రవర్తనలో వారు ఉన్నప్పటికీ కూడా వారందరిలో ఉండే దైవాన్ని చూస్తూ ఉండడమే విష్ణుపాసన. అందుచేత ఇక్కడ వినుడు సభ్యతోరణ ప్రకాశించు సద్గుణములు నా యందు విష్ణుదేవునివి గావి నావి కావు. సభలలో మీరు స్తుతింపవలసినది వాని గుణములు గాని నా గుణములు కాదు. సమస్త సద్గుణములు తరుగక పుట్టుచున్నవి వాని నుండి గాని నా నుండి కాదు. అతడు మనవలే జన్మలు కలవాడు కాదు. వాని యందు శాశ్వతముగా పుట్టి నా యందు వ్యక్తమగుచున్న గుణములను నిజముగా స్తోత్రము చేయుట మీకు సాధ్యము కాని పని. భగవంతుని యొక్క గుణాలు కీర్తించడం అనేటువంటి సాధ్యం కాని పని అయినప్పటికీ అదొక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ గుణకీర్తన వల్ల మనలో రసాయనం మారుతూ ఉంటుంది, మనలో ఉండేటువంటి కల్మషములు హరింపబడుతూ ఉంటాయి, మనలో ఉండేటువంటి తేజస్సు బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది, అది క్రమంగా మనలో ఒక వెలుగుగా భాసిస్తూ ఉంటుంది. అందుకని సహజంగా విమర్శలు చేసే వాళ్ళు చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నట్టు పెద్దాన్ని విమర్శ చేసేవాళ్ళు ఉంటారు. దేని పడితే దాన్ని దేనైనా విమర్శిస్తారు కదా, ఎంత మంచి విషయాన్నైనా విమర్శిస్తారు. ఇలా విమర్శ చేసేటువంటి వాళ్ళకి దైవం చాలా దూరం, చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. విమర్శించే వాళ్ళంతా చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుచేత ఉన్న మంచిని అస్సలు చూడలేకపోతున్నారు అన్నమాట. అలాంటి వాళ్ళు కింద తరగతిలో కూడా చెప్ప చంద్రుడి అన్నటువంటి ఉండేటువంటి వెలుగుని గుర్తించలేక మచ్చను గుర్తిస్తూ ఉంటారు. అలాగే గోడుందనుకోండి, అంత చూసి అక్కడేంటండి మచ్చ ఉందంటారు. ఇంత గోడ తెల్లగా ఉంటే అక్కడ ఉండే మచ్చ నీ కనబడంటే నీలో మచ్చలు చూసేటువంటి బుద్ధి ఎక్కువ ఉందా. అలాగే ప్రతి వ్యక్తిలో కూడా ఉండేటువంటి మంచిని చూడటం వల్ల నువ్వు బాగుపడతావు, ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి ఇతరములను చూడటం వల్ల నువ్వు నశిస్తూ చాలా అశాంతిలోకి వెళ్ళిపోతావు, చాలా అసలత్వంలోకి వెళ్ళిపోతావు, చాలా రజస్తమస్సుల చేత బంధింపబడతావు. అందుకని చూచినవి మనకు కనబడేటువంటి సద్గుణములు ఆ వ్యక్తివి కావు, అతని ఎందు భాషిస్తున్నవి. అతని ఎందు ఎందుకు భాషిస్తున్నాయి, మన ఎందుకు భాషించట్లేదు? భగవంతుడు అతని ఎందు సద్గుణముల రూపమున భాషిస్తూ ఉన్నాడు, మన ఎందుకు భాషించట్లేదు? వాడి ప్రవర్తనను బట్టి వాడి ఎందు భాషిస్తూ ఉన్నాడు, నీ ప్రవర్తనను బట్టి నీ ఎందు భాషిస్తూ ఉంటాడు, లోపల నుంచి బయటికి వ్యక్తం అవుతూ ఉంటాడు. అందుచేత అవి నావి కావాలని తెలిసి ఉండాలి. ఎవరైతే మన పొగుడుతున్నారు అనుకోండి, పొగుడుతున్నా మన్ని పొగుడుతున్నారు అనుకోకూడదు. మన ఎందుండేటువంటి సద్గుణములను వారు కీర్తిస్తున్నారు, కీర్తించేవాళ్ళు కీర్తించవచ్చు, కానీ అవి మనం అనుకుంటే అహంకారం అయిపోతుంది. మన ఎందు భాషింపబడుతున్నటువంటి గుణములన్నీ కూడా భగవంతునివే, ఆయన నుండి పుట్టి నా నుండి భాషిస్తున్నాయని చెప్పారు. ఎంత బాగా చెప్పారు చూడండి, నా ఎందున్న విష్ణుదేవునివి కానీ నావి కావు, సభలో మీరు స్తుతింపవలసినది వాని గుణములు కానీ నా గుణములు కాదు, సమస్త సద్గుణములు తరుగక పుట్టుచున్నవి వాని నుండి కానీ నా నుండి కాదు, అతడు మనవలే జన్మల కలవాడు కాదు, వాని ఎందు శాశ్వతముగా పుట్టి నా ఎందు వ్యక్తమవుతున్న గుణములను నిజముగా స్తోత్రము చేయుట మీకు సాధ్యము కాని పని, ఇది సాధ్యమైనటువంటి పని కాదు. ఇందు అంతర్యామి సహజ లక్షణములతో మొట్టమొదటి మానవ శరీరం రూపొందినప్పటి అవతార వైభవం చెప్పబడినది. మాస్టర్ వివరణ ఇది, వేద పురాణ సాంప్రదాయం అనుసరించి దేవుడు జీవుడిగా దిగివచ్చుటయే అవతారం, అందరి స్వచ్ఛతతో యథాతథముగా విహరించువారు అవతారమూర్తులుగా వేల వేల సంఖ్యలు వర్ణింపబడింది. అందు తర్వాత చెప్పబోవు రామకృష్ణాదుల సంపూర్ణ అవతారములుగా అంగీకరింపబడినవి. ఇంతకు మించి అవతారతత్వం ప్రత్యేకముగా నచ్చటను చెప్పబడలేదు. వేదముల యందు అవతారముల ప్రసక్తియే లేదు. అందు అన్ని జీవులను త్రివిక్రముని భౌతిక మూర్తులుగా చెప్పబడినవి. అందు ఋషులు, దేవతలు, మనువులు, పితరులు, దక్షులు మున్నగు వారు చెప్పబడలే కాని అవతారములు చెప్పబడలేదు. పురుషుడు అందరి అవతారమని పురుష సూక్తమని చెప్పబడినది. ఒక మహానుభావుడు దేవుని అవతారమా కాదా అని చర్చ కలియుగమున అజ్ఞానం వల్ల సంభవించినది. దానితో తన గురువు అవతారమని మరి ఒకడు కాదని శిష్యులు వేదాంత మార్గమున వివాదపడుచూ తమ కర్తవ్యమును మనసును కూడా సంభవించుతున్నది కదా. ఎవరు గురువు వాళ్ళకి అవతారమూర్తే, ఎందుకంటే ప్రతివాడు మా గురువుగారు కృష్ణుడితో సమానం అంటారు, అందరూ కృష్ణుడితోనే పోలుస్తారు కదా. ఎందుకంటే వాడు కనిపిస్తేది కనిపిస్తుంది, వాడు అందరూ ఆరాధన చేస్తున్నది కృష్ణుడే కదా. ఇల్లెల్ మూడు అమ్మకి మళ్ళా వచ్చి అందరు దండాలు పెడుతుంటే ఆవిడ నవ్వుతూ కూర్చునేది, ఒకసారి అలాగే చూస్తూ కూర్చున్నా, చూస్తూ కూర్చుంటే వాళ్ళు నాకు దండం పెట్టట్లేదు నాన్న, నాలో వాళ్ళు అనుకునే దేవుణ్ణి దర్శిస్తూ దండం పెట్టుకుంటున్నారు, వాళ్ళు నాకు దండం పెట్టట్లేదు, నాలో వాళ్ళ ఇష్ట దేవత ఉంటుంది కదా ఆ ఇష్ట దేవతకు దండం పెట్టుకుంటున్నారు. కృష్ణుడు చూసేవాడు కృష్ణుడు చూస్తారు, రాముడు చూసేవాడు రాముడిని చూస్తారు, హనుమంతుడు చూసేవాళ్ళు హనుమంతుడు చూస్తారు, గణపతిని చూసేవాళ్ళు గణపతిని చూస్తారు, అమ్మవారిని చూసేవాళ్ళు అమ్మవారిని చూస్తారు. ఏదో వాడికి తోచిన దానికి దండం పెట్టుకుంటున్నాడు, నేను ఊరికే ఇక్కడ కూర్చుని ఉన్నానని చెప్పిందాడు. చాలా సత్యం, ఇక్కడ చెప్పిన సత్యం. అందుకని ఎవరి అందరు సద్గుణములు భాషించినా వారు గర్వించవలసిందేం లేదు, అందులో వారు ఆ గుణములు తమ ఎందు భాషించడం ఇతరులు గుర్తించి ప్రశంసిస్తుంటే భగవంతుడు తన ఎందు ఇలాంటి మహిమ చూపిస్తున్నాడని భావం చేసుకోవాలి. మీరు పొగుడుతున్నారనుకోండి, ప్రశంసిస్తున్నారనుకోండి, ఎవరైతే ప్రశంసింపబడుతున్నాడో వాని ఎందు ఇంకా వినయం పెరగాలి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన్నే పొగుడుతున్నారనుకోవచ్చు కదా. మన్నే పొగుడుతున్నారనుకుంటే దెబ్బతింటారు. మనల్ని పొగట్టల్లా, మనలో ఎవరి నుండి వచ్చి శాశ్వతంగా పుట్టి భాష మన ఎందుకు భాషిస్తున్నావో వాడిని పొగుడుతున్నారు అని వీడు అనుకోవాలి. అది అనుకుంటున్నాడు పృథ్వీ చక్రవర్తి, కాబట్టి ఆయన ధర్మాత్ముడు, కాబట్టి ఆయన జ్ఞాని, కాబట్టి ఆయన పూజనీయుడు. అలా కాకపోతే ఆయన పూజనీయుడు కాదు. అందుచేత ఈ విధంగా మనం ఎవరి అందు ఎవరికి సద్గుణములు కలిగినా ఆ సద్గుణములను మనం ఆలస్యం చేయటం అనేటువంటి ఒక మార్గం ఉన్నది. అందుచేత ఎవరైనా మహాత్ములు ఎందు కల్పించిన సద్గుణములు మరి ఒకరు అభ్యసించి అలవడ చేసుకున్నను అలవరచుకుని వారేని పొగడవలసిన ఆవశ్యకత లేదు. కారణమేమనగా ఎవరిని చూచి ఈ సద్గుణములు అలవరుచుకుంటున్నామో ఆ మహాత్మునివే గాని ఆ సద్గుణములు మనవి కావు. కనుక ఆ మహాత్ములలో సమానమైన వారు గాని ఈ అభ్యసించిన వారిని నృతింప పని లేదు. మరి ఒక విషయం, ఎవరైనా చదువుకున్న వాడిని వారిని పొగడవచ్చునా అన్నట్లు అట్లా పొగడరాదు. శాస్త్రాదులను చదివి చదువులను ఆర్జించినచో విద్యా తపస్సు మొదలు నవి అలవడునని నమ్మరాదు. అది అసత్యము. ఎవడైనా శాస్త్రాభ్యాసము చేసి తనకు విద్య కానీ తపస్సు కానీ కలిగినదని ఇతరులు గౌరవింపవలనని అభిప్రాయపడినచో సభ్యులకు పెద్దలు వారిని సూచి నవ్వు పొందురు. ఈ రహస్యము దుర్బుద్ధి యొక్క వారికి తెలియదు. సద్బుద్ధి కలవానికి శాస్త్రాదులు అభ్యసించడం సహకరించిన గాని దుర్బుద్ధి యొక్క వానికి అవే శాస్త్రాదులు అహంకారమును దుర్గములను వృద్ధి చేయను. కనుక దుర్బుద్ధి యొక్క వాడు చదువుల వలన తనకు విద్య అభ్యున్నదని భ్రమపడి ఇతరులు గౌరవింపవలనని ఎదురు చూచుటయు గౌరవింపనిచో కోపతాపాదులు చెందుటయు ఉండను. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళు అలా దండాలు పెట్టించుకుంటే ఇలా వైపు అయిపోతుంటే ఎవరైనా ఎలా వస్తుంటేనే రెండు కాళ్ళు ముందు దాచేటువంటి ఒక అలవాటు వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు దండం పెడతాడని వీడు ఆశిస్తూ ఉంటాడు కదా, ఇలా పాడైపోతూ ఉంటారు. అందుకని ఎవరి ఎందు గుణములు భాషిస్తున్నాయో వారి ఎందు ఆ గుణములను దర్శించి దండం పెట్టుకోవటం దండం పెట్టుకున్న వాడికి మంచిది. ఏది మనసులో ఎదురుగా నీకు కనిపించిన సద్గుణములు కలిగినటువంటి వాడు అతను బాగా తపస్సు చేసినవాడు, చాలా విద్యను పొందిన. విద్య అంటే అది తను తెలియన శాస్త్రములందు అన్ని తమ ఎందు భాషించిన వారు విద్యావంతులు. శాస్త్రములు చదువుకున్నంత మాత్రమే విద్యావంతులు అయిపోరు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎంతో మంది అష్టాలు చేస్తూ జ్యోతిష్ శాస్త్రము తమ ఎందు అది భాషించి తమ నుండి అప్రయత్నంగా అక్కడ ఉండేటువంటి గ్రహ కూడికలతో కూడా సంబంధం లేకుండా అది చూసి ఒక మంచి విషయం చెప్పారు. వాళ్ళ ఎందు ఆ విద్య పండినట్టు అలాంటి వాళ్ళకి దండం పెట్టారు. ఊళ్ళోకి ఉదంతం జరిగి దానికి సాక్షిని ఒక ధనవంతుడికి ఆయన పెద్ద కూతురు, చాలా ధనవంతుడు ఆయన ఊళ్ళోనే అందరికైనా ధనవంతుడు. ఆమెకు ఆ పిల్లకు చాలా అద్భుతమైన సంబంధం బెంగళూరు నుంచి పట్టుకొచ్చి ఆ సంబంధం వాళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు జ్యోతిష్యులకు చూపించుకున్నారు, వీళ్ళు జ్యోతిష్యులకు చూపించుకున్నారు. అన్నీ అయిపోయినాయి, ఇంకా ముహూర్తాలు పెట్టుకుందాం అనే సమయంలో నేను మాస్టర్ గారు వారింటికి వెళ్ళడం జరిగింది. వెళ్తే మాస్టర్ గారు సమయానికి వచ్చారు, మీరు ఇలా ఇలా మేము అమ్మాయి పెళ్లికి నిర్ణయం అది చేసుకున్నాం, ముహూర్తం పెడదాం అనుకుంటున్నాం, జాతకాలు చాలా బాగా కుదిరినాయని అందరూ చెప్తున్నారు, మీరు ఒక్కసారి చూస్తారా అంటే మాస్టర్ గారు వద్దులేవా ఇప్పటికే నిర్ణయం చేసేసుకున్నారు కదా, వాళ్ళు జాతకాలు చూపించుకున్నారు, మీరు జాతకాలు చూపించుకున్నారు, బాగున్నాయనుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ నేను చూడటం ఎందుకు అని. అలా కాదు, మీరు చూస్తే నాకు తృప్తి అని అంటే మరి నేను చూస్తే నేను దర్శించి నీకు చెప్పాల్సి ఉంటుంది, దాని నువ్వు సిద్ధంగా నేను చూస్తే బాగానే ఉందని నేను అన్ను బాగుండకపోతే బాగుందని నేను అన్ను నీకు సిద్ధమైనా అంటే సిద్ధమే సార్, నాకు నా కూతురు ముఖ్యం అని చేత మీరు చూడండి అంటే ఆయన ఇలా రెండు జాతకాలు ఒకసారి చూసి గట్టిగా 5 సెకండ్లు కూడా చూడలేదు అని నిలబెట్టారు. పెట్టేసి ఈ సంబంధం నీకు వద్దయ్యా అని ఈ సంబంధం నీకు అంటే ఎందుకు మాస్టర్ ఇంకేం మాట్లాడదు ఇంకేం మాట్లాడదు సరే అలా అయిపోయింది. ఉన్నట్టు అంతా కూడా యాంటీ క్లైమాక్స్ వెళ్ళాడు. వెళ్ళిపోతే అప్పుడు ఎలా ఉంటుంది, సరే కూర్చుని కాఫీ తాగడం మాస్టర్ మళ్ళీ వస్తాలే అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంత నిర్వీర్యం అయిపోయింది మనిషి, ఇప్పుడు కూర్చుని ఏం కాఫీ తాగుతాం పదవైపోదాం అన్నారు. వచ్చేసాయి అయిపోయిన తర్వాత ఆయన నన్ను వెంటబడ్డాడు నా వెంట. ఎందుకు వద్దన్నారు మాస్టర్ గారు, ఎందుకు వద్దన్నారు నాకు చెప్పారు. మాస్టర్ గారు చెప్పారు ఎందుకు వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు ఆయన చెప్పదలుచుకుంటే ఆయన చెప్తారు కదా సార్, వద్దన్నారు కదా ఇంకా మీరు మన ఎంత నిర్ణయం చేస్తారు కదా దాని మీద ఉండండి అని చెప్పారు. మేము ఎప్పుడు కలిసినా ప్రతి నెల కనీసం ఒకసారి కలిసేవాళ్ళం, ఎందుకంటే నా క్లయింట్ కూడా కలుస్తున్నప్పుడు మంచి సంబంధం కుమార్ గారు వద్దని సార్ మాస్టర్ గారు అలాంటి సంబంధం మళ్ళీ దొరకదండి అని అలా మాటి మాటికి అదే చెప్తుండారు. నాకు నేనేం చెప్పగలను, ఆ నెల అయిపోయింది. ఒకరోజు పొద్దున్నే నేను మాస్టర్ గారు దండపతి డిస్పెన్సరీలో కూర్చుంటే, దండపతి అయింది పొద్దున కూర్చున్నాం అంటే డిస్పెన్సరీ అయిపోయింది కూర్చున్నాం. ఆయన అంత పెద్ద మనిషి కూడా కారు ఆపి గేటు ముందు గేటు తోసుకుంటూ లోపలికి వచ్చేసి అట్లా కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. మీరు మహాత్ములు మాస్టర్ గారు, మీరు మహాత్ములు, ఏమైందయ్యా అని. మేము ఏ సంబంధం చేద్దామనుకున్నామో ఆ కుర్రవాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడని ఏ సంబంధం చేయాలని తాపత్రయపడ్డానో ఆ పిల్లవాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు మాస్టర్ గారు అని అప్పుడు చెప్పారు మాస్టర్ గారు. అందుకనే వద్దన్నారు. ఎందుకని నువ్వు అడిగో చెప్పకూడదు నేను, ఎందుకంటే నా నోట్ నుంచి వస్తే ఏమాత్రం అవకాశం ఉన్నది బాగుపడటానికి దాటిపోవటానికి, అది దాటిపోకుండా అవుతుంది. అందుకని మహాత్ములు ఎప్పుడు కూడా నెగిటివ్ ప్రొడిక్షన్స్ చెప్పరు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ నోట్ నుంచి వాక్యం బలం ఎలా ఉంటుందంటే అది ధృవపరుస్తుంది. ఇప్పుడు ఈయనకు తెలిసిన జ్యోతిషం మరి మిగతా వాళ్ళకి తెలిసిన ఎలా అనుకుందాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్? తపస్సులో చూసి, తపస్సులో నుంచి శాస్త్రములు తెలియటం వేరు, మనం శాస్త్రములు విడిగా చదువుకోవటం వేరు. తపస్సు అంటే భగవంతుడి అందరూ నువ్వు పొందేటువంటి తపన, ఆ తపనలోనూ ఆయన వేరే మార్గంలో నీకు సమస్త శాస్త్రములు చేయటం మొదలు పెడతాయి. ఆ విషయం 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే చెప్తాడు అర్జునుడితో, శాస్త్రాలు తెలియకున్నామంటే శాస్త్రం వెంట పడక నా వెంట పడదని, నా వెంట పడుతూ ఉంటే నీకు అన్నీ ఒక్కొక్కటి 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 నీకు ఏది అవసరమో అది నేను నేర్పుకుంటాను. అందుచేత ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇప్పుడు ఎంతమంది జ్యోతిషులు కర్ణాటకలో చూశారు, ఆయన అక్కడ వాళ్ళు జమీందారులు, ఇక్కడ వీళ్ళు జమీందారు, ఓ ఉద్దండ పండితులందరూ చూశారు. చూస్తే ఏమైంది? బాగుంది బాగుంది అన్నారు. ఇది ఎవరు చూడలేరు. ఎందుచేతంటే మరణం ఎప్పుడు వస్తుందనేది అందరూ చెప్పలేరు. నేను చూసి చూడంగానే ఆయన సెకండ్లలో దాన్ని మూసేసినటువంటి మనిషి నేను వచ్చి కాళ్ళ పడితే అప్పుడు చెప్పాను. అందుకనే నువ్వు అడిగినా చెప్పలేదు. కారణం ఏంటంటే నేను చెప్పాననుకో అది పెద్ద తథాస్త దేవతలు ఉంటారు. అందుకని మంచి విషయం అయితే మనం చెప్పాలి, మంచి విషయం కాకపోతే బాగుంది. ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్లో పడిపోయారు ఉన్నారనుకోండి, అప్పటికే అయిపోయింది అనుకోండి, ఎవరన్నా మనం అడిగారనుకోండి, పోతాడు అనిపించినా పోతాడని చెప్పకూడదు, ప్రయత్నం చేయండి అని చెప్పాలి. అంటే మనం ఎలా మాట్లాడినా ఒకటేలేండి, అది తెలిసింది మామూలుగా అదో సంస్కారం. ప్రయత్నం చేయండి, తప్పకుండా ప్రయత్నం చేయండి ఏమో అని చెప్తారు. అంతరంగికులతో పంచుకోవచ్చు, అది అయ్యే పని కాదు. అందుచేత మనం శాసించినట్లుగా మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి ఎంత బాగా రాశారు మాస్టర్ గారు, శాస్త్రాదులను చదివి చదువులను ఆర్జించినచో విద్యా తపస్సు మొదలగునవి అలవడునని నమ్మరాదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారండి, ఆయన తపస్సు చేశాడు, ఏం పుస్తకాలు చదువుకోలేదు. ఏం బుక్ చదివారు రామకృష్ణ? రమణ మహర్షి ఏం పుస్తకాలు చదివారండి? పుస్తకాలు చదివి దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు దైవత్వం పొందరు. తపస్సు చేయటం వల్ల తాను తన ఎందరి దైవంతో దగ్గరికి తాను చేరి ఆ దైవం తన ఎందు ప్రవేశించినప్పుడు తనకు సమస్తం తెలియటం వేరు, రెండుకి చాలా తేడా. అందుకని ఈ రోజుల్లో రకరకాలుగా శాస్త్రాలు చెప్పేవాడున్నారు. ప్రతివాడు అనకూడదు కానీ ఎవ్రీ సెంట్రీ ఫిలో స్పీక్స్ ఆఫ్ సైన్సెస్, ఎవ్రీ సెంట్రీ ఫిలో ప్రతివాడు వాస్తుంటాడు కదా, అందరూ వాస్తు. ఈ ఇంటికి వాస్తుశాస్త్రం ప్రకారం ఏం బాగుండదు, అంత వ్యతిరేకమే. కొనుక్కుంది రాదు, ఊరంతా గోళ చేసింది. ఏంటి ఇలాంటి కొనుక్కున్నారు అంటే మాస్టర్ గారు నేను అడిగిన, అందరూ గోల చేసేస్తున్నారు మనం ఇలా కొనుక్కున్నాం అంటే నీకు దైవం మీద నమ్మకం ఎక్కువ శాస్త్రం మీద నమ్మకం ఎక్కువ అని అడిగారు. నీకు దైవమునందు నమ్మకం ఎక్కువ, శాస్త్రమునందు నమ్మకం ఎక్కువ అన్నారు. దైవమునందే అంటాం కదా, నిజంగానా కాదా? మళ్ళీ సైడ్ పక్కగా వెళ్ళి వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ చేస్తారా? దైవమునందు మనకి నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు ఆయనే నమ్ముకో అని కదా. అంచేత శోధింపబడే సర్వశాస్త్రములు వెయ్యేటికి రక్షోనాథ వీక్షింపగనంటూ ప్రహ్లాదుడు చెప్పడు. ఎందుకీ శాస్త్రం తపస్సు చేసుకునేవాడి ముందు శాస్త్రం పనికిరాదండి. వాడి నుంచి శాస్త్రం అప్పటికప్పుడు మళ్ళీ పుట్టుకొస్తుంది, అప్పటికప్పుడు పుట్టుకొస్తుంది. విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి, సాంబుడు అనేటువంటి వాడు కృష్ణుడి యొక్క కుమారుడు కదా, వెళ్ళి ఒక వాడికి ఆడపిల్ల వేషం వేసి, వీళ్ళు ఋషులు అంటారు, వీళ్ళకి సమస్తం తెలుసు అంటూ ఉంటారు. నిజంగా తెలుసో తెలియదో ఊరికే మన మీద మన చేత పూజలు అందించుకుంటే ఇట్లా తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. వెస్ట్ ఫిల్లర్స్ వస్తారు సంఘంలో ఏం చేయరు, ఇలాంటి కొన్ని కొన్ని మిత్రుల వాదాలు ఉంటాయి కదా. ఈ విశ్వామిత్ర మహర్షి, కణ్వ మహర్షి ఆ ద్వారకకు వెళ్తే కృష్ణుడి కోసం వాడు వేచి ఉంటే, ఈ లోపల ఈ ఋషులు ఒకటి వీళ్ళ సంగతి చూద్దామనే ఉద్దేశంతో వీళ్ళు పిల్లవాడికి ఆడపిల్ల వేషం వేసి కడుపొచ్చినట్టుగా లోపల కొన్ని కొన్ని చీరలవి గుండ్రంగా చుట్టూ పెట్టేసి వయ్యంగారు నడిచి తీసుకొచ్చి, ఈ పిల్ల ప్రసవించబోతోంది స్వామి, మీరు త్రికాల జ్ఞానులు కదా, వీడికి ఈ పిల్లకి మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని. విశ్వామిత్ర ఎక్కడ, వీళ్ళు ఎక్కడ చూశారు, బాగా మదించున్నారు యాదవులు అని విడిగి, వీడి కడుపులో ముసలం పుడుతుంది. వీడి కడుపులో ముసలం పుట్టి ఆ ముసలం అది ప్రసవింపబడి దానివల్ల మీరందరూ నాశనం అయిపోతారు. వాడు మగపిల్లవాడు, వాడి కడుపులు ఏంటండి, ఏ శాస్త్రం ఒప్పుకుంటుందండి? మగపిల్లవాడి కడుపు ఏమిటి ఒకటి, ముసలం పుట్టడం ఏమిటి రెండు, అది మొత్తం యాదవ వంశానంతా నాశనం చేయటం. అందుకని తపోజనులు వేరు, తపోజనులు వారి వాక్యం సత్యమై ఉంటుంది, వారికి వాక్శుద్ధి ఉంటుంది. ఇతర జనులు వేరు, శాస్త్రం తెలిసిన వాళ్ళు వేరు, చక్కగా పెద్ద పెద్ద దర్యాంచలు వేసుకుని పంచులు ఉత్తరేయాలు జరి బెళ్ళగోచీలు పెట్టుకుని ఇంతింత విభూతులు పెట్టుకుని ఇంతింత బొట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు వేరు. మీరు ఒకటి గుర్తించాలి, ఎందుకంటే ఎన్ని చెప్పినా ఎంత తెలివితేటలు ఉన్నాయనుకున్నా అందరూ అమాయక జల్లే. ఎందుకంటే అందరిలోనూ కాస్త పూస్తో అనగుణిన వాక్యం పదం కక్కుర్తి అనేటు ఉంటుంది. ఆ కక్కుర్తి వల్ల ఎవరికైనా పడితే వాడు అడబడిపోతుంటారు. వీడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలియదు, మనం తెలుసుకునేటువంటిది ఏం లేదు, ఏదో మనకి మన పని అవుతుందని వాడి ఆశ అలా మోసపోతూ ఉంటాం. అందుకని తపోజన తప్ప ఇతరుల వల్ల వారిని జోలికి మనం పోనకూడదు, వారిని మనం ప్రశంసించనకూడదు. వారిని ప్రశంసించడం వల్ల వారికి అహంకారం పెరిగిపోతుంది. ఇలాంటి విషయాలని మాస్టర్ ఇక్కడ వివరించారు. మరి యొక్క విషయం, ఆత్మపరిశుద్ధి కలవారు, ఉదారబుద్ధి కలవారు, నిర్మలమూర్తులు తమ సద్గుణములను గూర్చి వినయముతో కూడిన ఒక విధమైన లజ్జ కలిగి ఉందురు. వినండి, ఆత్మపరిశుద్ధి కలవారు, వాళ్ళు ఇంకా ఏ కల్మషాలు లేవు, ఉదారబుద్ధి కలవారు, నిర్మలమూర్తులు తమ సద్గుణములను గూర్చి తమ అందరి సద్గుణములు అందరూ ప్రశంసిస్తున్నప్పుడు కానీ, తమకుగా తమ చేసేటువంటి పనుల్లో తమకు అవి భాషిస్తున్నప్పుడు కానీ, వారి వల్ల ఒక విధమైనటువంటి వాళ్ళు వినయం కలుగుతుంది. వాడ విద్యన సగు వినయము అని చెప్పారు కదా, ఏది వినయం, వినయమే లేదు. చిన్నపిల్లల దగ్గర కుర్చీలో కూర్చుంటారు, పెద్దవాళ్ళు వస్తలేవారు కదా, కాళ్ళ మీద కాలేసి కూర్చుంటారు, వీలుంటే మన పాదం వాడికి చూపిస్తూ ఉంటారు. అందుచేత వినయం లేని విద్యలో పిల్ల ఉపయోగం లేదు. ఆ విద్య వలన వీళ్ళలో ఆ గుణముల చేత వీళ్ళకి చాలా వినయం కలిగి లజ్జ కలిగి, లజ్జ కలిగి ఉంటామంటే కింద చూసి నడుస్తూ ఉంటాం, మీద చూడ ఎప్పుడు కూడా చూపు నేల మీదే ఉంటుంది, చూపు అలా ఆకాశంలో కూడా, అది వినయ లక్షణం. అట్లా ఉందామని ప్రయత్నం చేయకండి, అలాంటి ప్రవర్తన అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంచేత వినయము కలిగి ఉంటారు. రాజులను వారు చేసిన శ్రేష్టమైన వీరకర్మలకై బంది జనములు పొగుడుదురు, తప్పనిసరి అయిన ఆచారం అందురా, అది నాకు నచ్చదు. రాజుల చుట్టూ వంది జనులని, వంది మాగజులని మన సినిమాలో చూపించారు కదా, అట్లా కొడుతూ ఉంటాడు కనుక అట్లా ఆ చుట్టూ చేరిపోతారు కొంతమంది, వాడి పని పొగుడుతూ ఉంటామే. సత్యమా అసత్యమా ఏం చేస్తామని వాడు పొగుడుతూ ఉంటాం, మన పనులు చేయించుకుంటుండే అంతే. అదనే చుట్టూ మనకు ఉండేటువంటి పాలకుల్లో వాళ్ళ చుట్టూ 3 మంది భజన పనులు చేరతారు. ఈ భజన పనులు చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే, మనం అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు అనుకుంటారు కింద పడిపోయేంత వరకు. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు కూడా కదా. తెప్పలుగా చెరువు నిండినా కప్పలు 10,000 చేయరు కదా. చెరువు వండిపోతే చదవిపోతే అందరూ ఫోన్ చేసిన వాడు ఎత్తాడు. కాబట్టి అంతకుముందు వాడు అలా చుట్టూ తిరిగి మన బూట్లు కూడా వేసినటువంటి వాడు ఇవాడ అసలు బొత్తుగా మన లక్ష్యపెట్టడు కదా. అంచేత వారి ఎందు కూడా అసత్యం ఉన్నవాటి భట్రాజులు అంటుకుంటాం. అందుకని అటువంటి వాటికి అది నాకు నచ్చదు. పొగుడువారునో పొగిడించుకునేవారునో పసిపిల్లల వలె అర్థము లేని విషయములకు సంబరపడుతున్నట్లు నాకు అనిపించును. అలాగే అనులయం చేస్తున్నాం మనందరం కదా. అది పొగుడుచున్నవారు పొగిడించుకునిచున్నవారు పసిపిల్లల వలె అర్థము లేని విషయములకు సంబరపడుతున్నట్లు నాకు అనిపించును కదా. మనకి మామూలుగా సంఘంలో ఏంటంటే, నేను మిమ్మల్ని పొగుడుతుంటే మీరు నన్ను పొగుడుతుంటే అలా ఒకళ్ళకొకళ్ళు కండుగుతాయి. అంటే వారు మీ వీపు నేను గోకుతుంటారు, నా వీపు గోకుతుంటారు, ఇట్లా గోక్కుంటూ బతికేస్తారు కదా. ఎందుకు అక్కర్లేనమాట. సత్యం అన్నచోటి మాట్లాడండి, సత్యం లేకపోతే మాట్లాడదు. ఊరికి ఎందుకు పొగడతారు? బా చాలా బాగుంది మొత్తగా మీ సెట్టారు అని అనకపోతే ఆయన బాధపడతారా? అది సంతోషిస్తానని అంటావా? రెండు కాదు. ఆ సట్టు నిజంగా లోపల మనసులో చాలా బాగుంది అనిపించినప్పుడు ఆ మాట. అలాగే మిగతా విషయం ఏ పొగడతగైనా సత్యం లేకపోతే అది నీకు ఒక రకమైన దోషం కలిగిస్తుంది. సత్యం లేని పొగడతా ఉండదు. అందుచేత సర్వాంతర్యామి అయిన నారాయణ యందు దేవతలు ప్రకృతి కుడుములుగా దిగివచ్చి దేహములు అల్లుదురు. ఆ దేహములందు తాత్కాలికముగా వ్యక్తమైన అహంకారము దేహములను వేర్వేరు వ్యక్తులుగా భ్రమింపజేయను. ఆ అహంకారములు వ్యక్తుల వలె వ్యవహరించు దేహములను బట్టి దేహములను పొగుడుకునుట బాల్య చాపల్యము వంటిది. అదొకటి అండర్లైన్ చేసుకో. దేహములను చూసి పొగిడామనుకోండి, అంటే అందమైన దేహాలు చూసి పొగుడుకుంటూ ఉంటాం కదా, బాబు చాలా అందంగా ఉన్నారంటే మీరు చాలా అందంగా ఉంటారు. దేహానికి ధరించిన వాటిని కూడా పొగుడుతుంటారు కదా. అంటే మనం వస్త్రాలు ఆభరణాలన్నీ పూడుకుంటూ ఉంటాం కదా, వీళ్ళంతా పసిపిల్లలు అంటారు. దేహములను బట్టి పొగుడుకున్నట్టు బాల్య చాపల్యం వంటిది. దేవతలను దేహములందు పొగుడుకున్నసో కొంత నయము. కన్నులన్నా బాగున్నాయి అనుకోండి, ఓహో సూర్యకాంతి మా చెప్పారుగా, సూర్యచంద్రుల కాంతే కన్నుల నుంచి ప్రకాశిస్తుంది. కుడి కన్ను సూర్యకాంతి, ఎడమ కన్ను చంద్రకాంతి. కాబట్టి సూర్యచంద్రులు వీరి ఎందుకు బాగా భాషిస్తున్నారు అనుకున్నాను అనుకో, లేదా మెల్లకం ఉందనుకోండి, పొగడద్దు చూసి ఊరుకోండి కదా. ఏదో పొగడాలని ఎందుకు? అంచేత దేవతలను చూసి పొగిడామనుకోండి, బాగా విశాలమైనటువంటి భుజములు ఉన్నాయనుకోండి, పొగిడితే ఇంద్రుణ్ణి పొగిడినట్టు. అది ఇంద్రత్వం గుర్తుపెట్టుకో. కొంతమందికి విశాలమైనటువంటి దేవుడు ఓహో ఇంద్రుడు కదా. చక్కని పాలభాగం ఉందనుకోండి, అక్కడేముంటుంది? పాలభాగంలో పాలభాగం అంతా కూడా విశాలమైనటువంటి ఆకాశతత్వం, అది పరాకాశం. అందులోంచి 3వ కన్ను కూడా పుట్టుకొస్తుంది. ఇంకా పైకి వెళ్ళి శిఖ, ఇవన్నీ కూడా ఆ అంగములన్నింటిలోనూ ఎన్నోసార్లు మనకి ఏ ఏ అంగాల్లో ఎలాంటి దేవతలు ఉన్నారో చెప్పుకున్నాం. అందుకని ఏ అంగము నీకు చక్కగా ప్రస్ఫుటంగా ఆనందం కలిగిస్తుందో ఆ దేవతను కొంత మనం గుర్తించినట్లయితే అది కొంత నయము అంటున్నారు. కేవలం దేహాలు చూసి మొదలుపెడుకుంటుంది. దేహంలో దేవతలు ఆవరించి ఉండటం చేత వాడికి అందం వస్తుంది. అందుచేత ఆ దేవతలు ఎప్పుడైతే అక్కడి నుంచి నిష్క్రమిస్తారో అంత అందం మళ్ళీ మామూలుగా ఏమీ అసేపు. ఒకప్పుడు చాలా అందంగా ఉండి ఆ తర్వాత వయసు వచ్చిన కొద్దీ అందహీనంగా అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అంతంత మాత్రంగా అందంగా ఉండి వయసు వచ్చిన కొద్దీ చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. దీన్ని బట్టి తెలుసా, వారిలో ఉండేటువంటి దేవత అస్తిత్వమును బట్టి. దేవతలు మనలో ఎక్కువగా అవతరించడం ఎప్పుడు జరుగుతుందంటే మనం చేసేటువంటి కార్యములను బట్టి. దేవతలు యజ్ఞమునందు ప్రీతి గలవారు. మన జీవితం కూడా యజ్ఞార్థం నడుస్తుందనుకోండి, అప్పుడు మనలో దేవతలు విజృంభించి పనిచేస్తుంటే ఇంకా ఎన్నాళ్ళపైనా వయసు వచ్చినట్లే ఉండదు, అట్లా ఉంటారు మనకి కదా. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళలాగానే ఉండిపోతారు కొంతమంది. 50 ఏళ్ళకి 70 ఏళ్ళలాగా అనిపించేవాళ్ళు ఉంటారు కదా. దేనివల్ల ఇది? లోపల దేవతల యొక్క అస్తిత్వం ఉన్నంతకాలం దేహం ఆ విధమైనటువంటి పటుత్వం ఉంటుంది, ఆకర్షణ ఉంటుందండి. లేకపోతే అలాగా ఓడియ ముక్కలాగా అయిపోతాడు కదా. అందుచేత పొగిడితే ఎవరిని పొగడాలి? దేహాన్ని కాదు, దేహములను ఆశ్రయించి ఉన్నటువంటి దేవతల్ని పొగడాలి. ఇప్పుడు మనకి పెద్ద చెవులు ఉన్నాయనుకోండి అనుకున్నా కదా, అంటే బృహస్పతి అబ్బో విడిగి వీడి ఎందుకు బృహస్పతి చాలా అనుకూలంగా ఉన్నాడండి. కన్నులు చక్కని మాట మాట్లాడుతున్నాడు అనుకోండి, వాగ్దేవతలు వీని ఎందుకు అనుగ్రహం కలిగి ఉన్నారు అని తెలుసు కదా. ఇలా రకరకాలుగా దేహమందు ఉండే అన్ని భాగంలోనూ ఉండే దేవతలందరినీ మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కనీసం దేవత దర్శనం అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ మూలం దైవం. అందుచేత అందరి అంతర్యామిని పొగడుకున్నచో ఉత్తమం. దేవత దేహాన్ని చూడటం ఆ పద్ధతి అండి. ఆ దేహమును కనిపించేటువంటి ఆకర్షణీయమైనటువంటి అంగముల యందు ఆవరించినటువంటి దేవతలను చూడటం కొంత నయం. ఆ దేవతలకు ఆధారమైనటువంటి తత్వము దైవము ప్రకృతి పురుషుడిగా విరాట్ పురుషుడిగా అందరి ఎందుకు ఉన్నాడని దాన్ని చూచాము. అలా చూడటానే వాసుదేవత దర్శనం అంటారు. అలా దర్శనం వసించి ఉన్నటువంటి దైవము అని అందరి ఎందు వాసుదేవుడిని చూస్తున్నాం. చూసుకుంటే అది మరీ మంచిదని చెప్పారు. అలా చేస్తే ఏమవుతుందంటే మనకి అహంకార బంధం తెగిపోతుంది. మళ్ళీ అహంకారం పోవాలని ప్రతినిత్యం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అది మనం తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. ఏదైనా మన నుంచి మంచి పని జరిగితే వెంటనే చాలా వచ్చేస్తుంది అహంకారం. అహంకారం రావటమే కాదు, వాళ్ళు వీళ్ళు ఇంకా గుర్తించి మన పొగట్లేదు అనిపిస్తుంటుంది. బ్రహ్మాండ ఉపన్యాసం ఇచ్చేసాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళి వచ్చేసిన తర్వాత దారిలో అందరి పక్క చూస్తూ ఉంటాం, బాగుందని ఎవరిని అంటారనే వాళ్ళు ఎవరు అనరు. ఎందుకనంటే వాళ్ళకేమో ఇంకా తర్వాత ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత అవి ఇవి తినాల్సినవి వాటి ఎందుకు దృష్టి ఉంది బాబు, ఇది దీని గురించి పట్టించుకోలేదు అనుకోండి. ఇంత ఉపన్యాసం చెప్పిన వాడికి చాలా డల్ అయిపోతుంటారు కదా. నేను మాస్టర్తో ఆయన అద్భుతంగా చెప్పాను, సరే మరి ఏమిటి ఆకర్షణ మాస్టర్కి అంటే ఆయన ప్రవచనమే కదా అంత అద్భుతం. అలా ప్రవచనంగానే దిగిపోయి ఒక సిగరెట్ వేయించేసాను. చాలా బాగుంది మెస్టర్ని కదా, వదిలేదు ఎవరైనా అది అది నీ లోపల పెట్టుకో బయటకు వద్దు, సిగరెట్ కాల్చుకొని ఎవరు అంతే అంతే కట్ చేసాను. అంతేగాని నలుగురిని మళ్ళీ సభ పెట్టి వాళ్ళు చాలా బాగుంది కదా సార్, బాగుంది బాగుందంటారా అంటే ఏమంటారు నాకు బాగుందంట, బాగున్నా బాగుండో పోయినా తప్పదు కదా మాకు అనుకుంటారు లోపల. అందుచేత ఈ ప్రశంసలు అనేటువంటిది చాలా పెద్ద చెప్పారుగా పిల్లాటలు. బాల్య చాంచల్యం చేత ప్రశంసల కోసం బాగా సభలు కూడా ఏర్పాటు చేసుకుంటారు ప్రశంసల కోసం. అందులో బిరుదులు ఇప్పించడానికి డబ్బులు ఇస్తుంటారు. ఓ 25,000 ఇస్తే మీకు ఈ బిరుదు ఇస్తాం అనే సంఘాలు ఉన్నాయి తెలుసా, 50,000 ఇస్తే ఈ బిరుదు ఇస్తా ఉంటారు కదా. ఇట్లా రకరకాలుగా మనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. అవి ఏంటది బాగా మాయలో పడిపోవటం కదా. అందుచేత ఈ విధముగా సూతుడు వందిమాగతులు పృథు చక్రవర్తి ఉపదేశములు వినిరి అయినను వాళ్ళన్న మునుల ప్రేరణ వలన అనురాగము పెంపొంది రాజుతో అమృతమయమైన పలుకులు కలిగి మరణనెట్లనిది. అదంతా ఇది సత్యం. పొగిడించుకునేవాడికి ఇక్కడ ఒక డిస్కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చారు ఎవరిని పొగుడుతున్నారు? పొగడబడుతున్నవాడు పొగిడించుకునేవాడు కాదు. పొగిడించుకునేవాడు మూర్ఖుడు, ఏం సందేహం. పొగిడించుకోవటం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు వాడంత పరమ మూర్ఖుడు ఎవడు. అదిలా ఉండగా పొగడబడుతున్నవాడు అన్నాడే, వాడికి డిసిప్లిన్ సేపు బుద్ధి చక్రవర్తి చెప్పాడు. కానీ వాడి ఎందు దైవం అలా సద్గుణములుగా భాషిస్తుంటే ఈ దర్శిస్తున్నటువంటి వారు ఎలా ఉండాలో ఇప్పుడు ముళ్ళు చెప్తున్నారు. వేణుని అంగమునందు పుట్టినవాడను విష్ణుమూర్తి కళాంశమున ఉద్భవించితివి, శాశ్వతములైన సద్గుణములచే గౌరవింపదగవాడవు. నీ గొప్పతనము తర్కమునకు అందదు, మేము పొగడగలమా? పొగలేము. ఎందుకని? నువ్వు సాక్షాత్ విష్ణువే. విష్ణు గుణాలు పొగడలేవు, అలాగే నీ గుణాలు పొగడలేవు. అయినను ఒక మార్గమున్నది, మునుల వాక్కుల వలన నీ మహిమ జరిగితిమి. నీ సచ్చరిత్రమును అమృతము పానము చేసిన మాకు నిన్ను పొగుడుట సంతోషదాయకము. నిన్ను పొగటం వల్ల మాకేం జరుగుతుంది? పొగుడుతుంటేనే ఆనందం వస్తుంది. కొంతమందిని వారి యొక్క సద్గుణములు మన బాగా ఆకర్షించినాయి అనుకోండి, వారిని పొగటం వల్లే మనకు ఆనందం కలుగుతుంది. అందుకనే ఒక విష్ణు సహస్రనామం, ఒక లలిత సహస్రనామం, ఒక కృష్ణాష్టోత్రం, అదే ఒక దత్తాత్రేయ అష్టకం చదువుతుంటాం కదా, అంతే కదా. దత్తాత్రేయం మహాత్మానం అనగానే ఎంత ఆనందం కలుగుతుంది కదా. అలాగే శ్రీకృష్ణ కమలానాథో అని చదువుతుంటే ఒక్కొక్క నామం ఆనందం కలిగిస్తుంది. అంచేత నీలో ఉండే గుణములు పొగుడుకోవటం వలన మాలో ఆనందం పెరుగుతుంది. దైవగుణాలను కీర్తించడం వల్ల తప్పక ఆనందం పెరుగుతుంది. మునులనగా జీవుల మనస్సులో వ్యక్తముకు జ్ఞానమూర్తులు, వారి వలన సద్గుణములు జీవులకు సంతోషము కలిగించడం. వ్యక్తులను పొగుడుట అజ్ఞానమైనను పొగుడు వారికి బాగుపడు మార్గముగా మునులు ఏర్పరిచిరి. ఇప్పుడు ఒక సత్పురుషుడు ఎవరు తను పొగడమని అనడుకోవాలండి, అంతకంతగా నివారిస్తుంటాడు, వద్దు వద్దు అది వద్దు మనకు మామూలుగా. కానీ అలా వాడు అలా అన్నారు కదా అని మనకు అలా ఉండకూడదు, మనం వాళ్ళు పొగుడుతూనే ఉండాలి. పొగట్టం మన కర్తవ్యం, పెద్దలను కీర్తించడం మన కర్తవ్యం. అసత్య కీర్తన ఉండకూడదు, అసత్య ప్రశంస ఉండకూడదు. పెద్దలను కీర్తించడం వల్ల కీర్తించిన వారికి మంచి జరుగుతుంది. కీర్తింపబడిన వాడు పెద్దవాడు కా అంటే అర్థం ఏంటంటే తన్ని కీర్తిస్తున్నారని వాడు అనుకోడు. ఎవడు పెద్దవాడంటే కీర్తింపబడుతున్నప్పుడు తనని కీర్తిస్తున్నారనేటువంటి భావన లేనివాడు పెద్దవాడు. కీర్తించడం కోసమే సభ పెట్టుకుంటే ఎంతమంది కీర్తించినా ఇంకా వీడంతా చెప్పలే తెలిపిస్తుంటుంది కదా. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయాడు నా గురించి అనుకుంటుంటా, ఇంకొన్ని చెప్తే బాగుండేది అవన్నీ మర్చిపోయారు అంట అని బాధపడుతుంటాడు. ఎందుకని? వీడి ఎంత అహంకారం ఉంటుందని చెప్తారు. ఇక్కడ కీర్తింపబడుతున్న వాడు నిరహంకారి, కీర్తిస్తున్న వాళ్ళ అలాంటి వాడిని కీర్తించడం వలన వారికి ఆనందం కాదు. అందుకని చేసుకుంటూ ఉంటారు అలాంటి కార్యక్రమాలు. ఓ పుట్టినరోజు కార్యక్రమం, మాస్టర్ గారు పుట్టినరోజు అలా చేసుకుంటూ ఉంటాడు, అలా సివివి గారు పుట్టినరోజు అలా చేసుకుంటూ ఉంటాం, కృష్ణుడు పుట్టినరోజు ఇలా ఎందుకు చేసుకుంటాం? మనకి ఆనందం కలగటం కోసం. అంచేత నిరహంకారులను ప్రశంసించడం వల్ల ఆనందం కలుగుతుంది కాబట్టి మేము ఆ విధంగా చేసుకోవాలి, తప్పదు మాకు అది అవసరం అని చెప్తున్నారు. వ్యక్తులను పొగుడు అజ్ఞానమైనను పొగుడు వారికి బాగుపడి మార్గముగా మునులు ఏర్పరచరి కనుక సజ్జన స్థుతి మానవ సృష్టిలో తప్పనిసరి అయినది. సజ్జన స్థుతి, సజ్జన స్థుతి ఈ లోకంలో సృష్టిలో తప్పనిసరి అయినది. అదీకాక మనస్సులకు ఆనందము కలుగును కనుక అజ్ఞానులలో ఒకరినొకరు పొగుడుకునుట సంతోషము కలిగించు సత్కర్మ సాధన అవుతున్నది కనుక కార్యములు నెరవేరుటకు పొగుడుకునుట సృష్టిలో తప్పనిసరి అయినది. ఇంకొకటి, పొగడదగిన సద్గుణములు నీ యందు ఉన్నవి కనుక నీ చరిత్ర ఘట్టములను మేము బిగ్గరగా స్తోత్రము చేసేదాము. పొగడదగిన సద్గుణములు నీ యందు ఉన్నవి కనుక నీ చరిత్ర ఘట్టములను మేము బిగ్గరగా స్తోత్రము చేయదము. ఈ వేణుని పుత్రులకు పృథు చక్రవర్తి ఈ భూమిపై జన్మించిన జీవులకు తమ తమ ధర్మములందు అనువర్తింపజేసి నడుపును. ధర్మ మార్గమున తాను మొదటగా వర్తించను కనుక ధన్యుడు. చూడండి ఎంత మంచి వాక్యం భాగవతంలో. ధర్మ ఎవరు ధన్యులంటే వారి జన్మ ధన్యమైంది, వారి జన్మ ధన్యమైంది అంటారు కదా. ఎవరు ధర్మ మార్గంలో జీవించాడో వాడే ధన్యుడు. అంతేగాని పెరిగాడు, ఏదో చదువుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేశాడు, రిటైర్ అయిపోయాడు, మీరు సార్ ధన్యులండి అంటానికి వెళ్ళాడు. ఎందుకంటే ధర్మ మార్గంలో చేశాడు, అధర్మ మార్గంలో చేశాడు, అలా చేశాడు కదా. అంటే ఎవరిని ధన్యుడనాలి, ధన్యత చెందన్ అంటుంటా కదా. ధర్మ మార్గమున తాను ప్రవర్తించడం వలన ప్రజలు కూడా ప్రవర్తించేట్లుగా ఈ పృథు చక్రవర్తి ఉంటాడు కాబట్టి ఇతడు ధన్యుడు అని చెప్పారు. ధర్మమునకు సేతువై భూజనులను రక్షించును, శత్రువులను దండించును, ఇతరులలో అష్ట దిక్పతులు అంశలుగా రూపొంది ఉన్నారు. అష్ట దిక్పతులు ఇతను ఎవరెందు అంశలుగా రూపొంది ఉన్నారు. మన ఎందు కూడా ప్రతినిత్యం మనం వారిని స్మరిస్తే మన ఎందు కూడా అవతరిస్తూ ఉంటారు అష్ట దిక్పాలకులు కదా. ఎవరు అష్ట దిక్పాలకులు మీకు తెలుసు కదా, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు కదా. అలాగే ఊర్ధముఖంగా ఉండేటువంటి వాడిని ధన్వంతరి అంటారు, అధోముఖంగా ఉండేటువంటి వాడిని దత్తాత్రేయుడు అంటారు. 10 దిశలు మొత్తం దశ దిశలు అంటారు. ఈ దశ దిశ దేవతని రోజు తలుచుకున్నారనుకోండి, దశ దిశల నుంచి మనకి రక్షణ వచ్చేస్తుంది. మనకి అలా చెప్తే బాగా వింటాం మనం. ఇందులో మనకేం కలిసి వస్తుంది కదా మన కాలాన్ని. దాంట్లో నాకేంటి అంటుంటుంది సినిమాలో వాడు అడిగినట్టు కదా, ఇందులో నాకేంటి అంటాడు. అందుకని అష్ట దిక్పాలకులు, నవగ్రహాలు, మొత్తం దేవతలందరినీ ఇలా మనం ప్రతినిత్యం స్మరణ చేసామనుకోండి, మన దేహంలో వాడు ఉన్నారు, వారందరూ క్రమంగా మన ఎందు ప్రచోదనం చెందుతుంటారు. స్మరణ మాత్రం చేత ప్రచోదనం చెంది ఆశీర్వదించేవాడు దేవత. వాళ్ళకే ఒక్కలా మరణించి గుర్తుపెట్టుకోండి, దేవతలు అర్థం లాంటి వాళ్ళు. నువ్వేమిస్తే నీకే ఇచ్చేస్తా, వాళ్ళకే ఒక్కలా. మనమే మన మన పదార్థాలు వాళ్ళకి అక్కర్ల, వాళ్ళ పదార్థాలకు అతీతమైన లోకంలో ఉన్నారు. అందుకని కందులు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి చాలా బాధపడుతుంటారు కదా. మినుములు ఇచ్చి, నువ్వులు ఇచ్చి, అదొకటి ఇచ్చి, ఇదొకటి ఇచ్చి, భావం భక్తితో ఉండాలి. నీ నువ్వు నువ్వే బ్రాహ్మణి కొట్టుకుపోతాడు కదా, నేరటప్పుడు నువ్వే తినేస్తావు కదా. అంచేత పదార్థాలు కాదు ప్రధానం, అది సమర్పణలో నీకు ఉండేటువంటి భక్తి బట్టి దేవత ప్రతిస్పందించడం ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇతనిలో అష్ట దిక్పతులు అంశులుగా రూపొంది ఉన్నారు, ఆయా కాలముల మందు చేయవలసిన సంభాషణములు అతనికి తెలియను. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసిన వాడు చాలా తక్కువ కదా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకనే సౌండ్ అనే పుస్తకం ఉంటుంది, అసలు ఒకసారి చదువుకోండి. అందులో ఒక డిసిప్లిన్ ఉంది, హౌ టు లివ్ విత్ ది స్పీచ్. మన ఒక్కడికే స్పీచ్, వాక్ అనేటువంటిది మానవుడికి ఒక్కడికే ఇచ్చారు. జంతువులకు లేదు వాక్, వృక్షాలకు లేదు, దేవతలకు లేదు, ఎవరికీ వాక్కు లేదు, మనకే వాక్ ఉంది. ఆ వాక్ను సరిగ్గా నిర్వర్తించుకుంటే నువ్వు మొత్తం అన్ని లోకాలు జయించవచ్చు, అంటే అన్ని లోకాలకు వ్యాప్తి చెందచ్చు. వాక్ను దుర్వినియోగం చేస్తే పశువు కన్నా హీనమైపోవచ్చు. అంచేత మొత్తం ఋగ్వేదం అంతా కూడా వాక్యం అని చెప్పేస్తుంది, వాగేవ ఋగ్వేద కదా. అందుచేత నీకు వాక్ బాగా ఆయనకి తెలుసుట, ఎప్పుడెవరు ఎలా ఎక్కడ ఏ విధంగా పలకాలో తెలుసుట, ఎవరితో ఎట్లు భాషించుట, ఏ సందర్భంలో ఏ విషయంలో సంభాషించుట అన్నది బాగుగా తెలియను. మరియు సంపన్నులు, ప్రభువులు విస్తారముగా దానములు వర్షింపవచ్చును, అట్టివారు కూడా చక్కని సంభాషణల దానము విషయమున వెనకబడుచున్నారు. బాగా డబ్బు ఉన్నవాడు మూడు డబ్బు పంచస్, కానీ భాషణ వల్ల కలిగేటువంటి ప్రచోదనం డబ్బులు ఇవ్వటం వల్ల కలదు. మనిషిని ఉద్ధరించడానికి వాడికి నువ్వు ఇచ్చేటువంటి ఒక మంచి నువ్వు సత్యవాక్ సంపన్నమైతే నీ నుంచి ఉచ్చారణ వస్తే అది వాడిని బాగు చేసినట్టుగా వాడికి ఎంత డబ్బులు ఇచ్చినా బాగుపడ్డాడు. డబ్బులు ఇవ్వడం కాదు లెక్క. అందుకని ఇక్కడ ఏం చెప్పారు చూడండి, సంపన్నులు ప్రభువులు విస్తారముగా దానములు వర్షింపవచ్చును, అట్టి వారు కూడా చక్కని సంభాషణల దానము విషయముల వెనుకబడుతున్నారు. సంభాషణ ఒక పెద్ద ఆయన బాక్స్ ఉన్న ఆయన నీకు ఇలా చేసుకో అంటే వాడు అలా చేసుకుని బలం వస్తుంది. చాలాసార్లు చెప్తూ ఉంటాం మనకి కొన్ని కొన్ని ఉదాహరణలు వాళ్ళు నిలిచిపోయినాయి. మళ్ళా రామకృష్ణ బలం సార్ వాళ్ళ ఒక తల్లి వాడి పిల్లవాడిని తీసుకొస్తుంది, ఎప్పుడు పదార్థాలు తింటాడు, లోపల బల్ల ఏర్పడిపోతుంది, డాక్టర్లు నన్నుకోపడుతున్నారు మాటి మాటికి, అది వాడు బుక్కేస్తాడు పంచదార, వీడు పొట్టంతా పాడైపోతుంది, ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తుందమ్మా, వాడు ఎట్టి పరిస్థితుల్లో పంచదార తినకుండా చూడమన్నాడు. పంచదార మనం లేకుండా చూసి తినేస్తూ ఉంటాడు పిల్లవాడు. అందుకని రామకృష్ణ మనం తెలుసు చెప్పింది సమస్య అంతా చెప్తే ఆయన చెప్పాడు నన్న వాళ్ళకి పందానికి వస్తే తినక రా అమ్మిస్తేనే తిను అంతే అయితే ఆవిడకి ఆశ్చర్యం. ఇన్నిసార్లు తను చెప్పినా వాడు ఎప్పుడు ఆపలేదు. ఈయన ఆ మాట అంటే అమ్మిస్తేనే తినన్నాడు అంతే. అప్పటి నుంచి అమ్మిస్తేనే గాస్పెల్లో శ్రీరామకృష్ణలో ఉంటాయి ఇలాంటి వదులుతారని. నేను చదువుకుంటే అలాంటి బుక్ చదువుకోవాలి, రమణ మహర్షి భాషణలు, రామకృష్ణ పరమహంస భాషణలు కదా. ఏ పూసుకోలు కబుర్లు, టెలివిజన్లు, వాట్సాప్లు, ఈ యాప్లు, ఇందులో మునిగిపోతున్నారండి. అసలు సమయం సద్వినియోగం అవ్వట్లేదుగా. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకే సమయం సద్వినియోగం కావట్లేదు అంటే ఇక మిగతా సంగతి చెప్తాను. మిగతా లేచి దగ్గరికి దాన్నే చూసుకుంటూ ఉంటారు కదా, ప్రియదర్శిని అది. మరి అసలు లేచి లేవంగానే దాని చేత పట్టుకుని లేస్తాం కదా. పడుకునేప్పుడు కూడా మనసాల దగ్గర పక్కనే పెట్టు పడుకుంటాం, లేచి లేవంగానే దాంతో మొదలు. ఓ తట్టడు ఉంటాయి, అవి మనం చూసేస్తుంటే మళ్ళీ వచ్చేస్తుంటాయి, చూసేస్తుంటే వచ్చేస్తుంటాయి కదా. అదే చేయాల్సింది. ఆ పక్కన రామకృష్ణ గాస్పెల్ రమణ మహర్షి భాషణలు ఏ ఉండొచ్చుగా, అది మన పుస్తకాలు చాలా ఉన్నాయి, అది చూడబుద్ది కాదు. ఎందుకునో చిత్రం. అందుచేత ప్రజలకు దానములు చేయవారు కూడా అంత తేలికగా ప్రియహిత వచనములను దానము చేయలేరు. దాతలకు దానగర్వమున్నచో దయగల మాటలను దానము చేయలేక లోభులై పరుషముగా సంభాషించుట కూడా కలదు. ఎదుటివానికి సహాయము చేయటకు ఎంత దయ కావలనో ఎదుటివాని మనస్సును సంతోషపడుట కూడా అంత దయ కావలను. కనుక లోకమున ప్రియవచనములతోడి దానము దుర్లభము. మనం సాయం చేసేవాడిని రకరకాలుగా మాట్లాడినాం అనుకోండి కదా, అని మాస్టర్ గారు వివరణించారు. పృథు చక్రవర్తి సంభాషణలో కూడా దాన బుద్ధి చూపును, దానివల్ల ప్రజలను రంజింపచేసి రాజుగా తన కర్తవ్యం నెరవేర్చుకొనుతున్నాడు, ఉభయ లోకములకు ప్రీతి కలిగించుతున్నాడు, న్యాయ మార్గముల జనుల నుండి ధనము పుచ్చుకొనుచు మరల ఇచ్చుచూ సూర్యుని వలె ప్రవర్తిస్తున్నాడు. సూర్యుడు వేసవి కాలమున నదులను కాలువలు సముద్రం నుండి తగినట్లుగా జలములను స్వీకరించును, నీటి ఆవిరి రూపమున సూర్యరశ్మల చేసి జలములను ఆకర్షింపబడను, అవి సూర్యుని దాకా పోక మళ్ళా మేఘములుగా కట్టుకుని భూమిపైననే వర్షించును, ఈ నడుమ మురికి నీరు పరిశుభ్ర జలముగా వర్షమొకటయు, భూమిపై విత్తనములు మొలకెత్తుటయు, విద్యుత్తు ఉరుములు మెరుపులు రూపమును స్వీకరించటయు జరుగుతున్నదని వేదమంత్రములు చెప్పుతున్నది. అంతేగా మనకి వర్షం కురవాలంటే వేసవికాలం బాగుంటే వర్షాకాలం బాగుంటుంది. వేసవికాలం చాలా తీవ్రంగా ఉంటే చాలా మంచి వర్షాలు పడతాయి ఈసారి అని చెప్తా. ఎందుకంటే ఈ భూమి మీద ఉండేటువంటి నీరులా ఆయన ఆకాశంలో పట్టుకుపోతాడు ఆవిరిగా. ఇవేమో మురికి నీళ్లు పైకి వెళ్లేసరికి శుభ్రమైపోతాయి, మళ్లీ తిరిగి మంచినీరుగా మనకు వర్షిస్తారు. కాకపోతే ఈ లోపల మనం వాతావరణం అంతా పాడు చేసుకుంటాం కాబట్టి మనకి ఈ రోజున వర్షపు నీరు సరాసరి వాడుకోవటానికి వీలుగా లేదు. పూర్వకాలం వర్షపు నీరు సరాసరి వాడుకున్నారు, ఎందుకంటే వాతావరణ కాలుష్యం లేకపోవటం. ఏదేమైనప్పటికీ సూర్యుడు తీసుకుపోవట్లే మన దగ్గర నుంచి నీళ్లు, రాజులు కూడా ధనము ప్రజల నుంచి పోగేసినటువంటి అది కూడా తమ వరకు రాకుండానే వాటిని అనేది మళ్లీ ప్రజలకు అందేట్టుగా చేస్తారు. అలా చేసేటువంటి వాడు చక్కని రాజర్షి అవుతాడు అది చెప్తున్నారు ఇక్కడ. అట్లే చక్రవర్తి కూడా ప్రజలతో ఎంతమందికి తగిన ధనం అంతగా స్వీకరించి మరలా ప్రజాపయోగములుగా అదే ధనం పెంచి వర్షింపజేస్తున్నాడు. మరియు మరణము దుష్టముగా ధనమును ప్రభుత్వ బలమును ఆకర్షించి ప్రజాపయుక్తమైన పరిశుద్ధ సాధనముగా పోషణ కొరకు వర్షించుతున్నాడు. పృథు చక్రవర్తి నాటికి భూమిపై జీవులకు పాంచభౌతిక దేహములు ఇంకా పుట్టలేదు. భావమయములైన సూక్ష్మ శరీరములు అప్పుడే స్థూలద్రవ్యమును అర్జించుకుంట ప్రారంభించినవి. ఇంతకు ముందు చెప్పినది పడినది. కనుక పృథు చక్రవర్తి జనుల ధనములను పుచ్చుకొనుచు ఇస్తున్నాడనగా జలము, పృథివీ, వాయువు, అగ్ని మునగ వారిని ముసలితనము కలిగిన శరీరం నుండి పన్నుగా పుచ్చుకుని పరిశుద్ధములైన శిశు శరీరములుగా ఇచ్చుతున్నాడని తెలుపబడుతున్నది. ఇతర ముసలితనము శిశుత్వము ఉన్నగినవి భవిష్యత్ భౌతిక శరీరముల వైఖరులకై అభ్యాస రూపమున జీవులకు నేర్పబడుతున్నవి. డబ్బు మొదలగినవి ఇంకను పుట్టినటువంటి కాలము కాదు. సృష్టి సూక్ష్మ నుంచి స్థూలంలోకి ఏర్పడుతున్న సందర్భం ఇది. అంచేత పాంచభౌతికమైన దేహములు ఏర్పడే సందర్భం అది జీవులకు. అంచేత అందులో కొంతవరకే ఏర్పడ్డాయి, అంతా ఏర్పడలేదు. అందుకని ఈ పృథు చక్రవర్తి కథలో ఏం చెప్తున్నారంటే ఈయన పుచ్చుకోవటం ఇవ్వటం అంటే ఈ శరీరములు అవి వార్ధక్యమున తిరిగి వెళ్ళిపోవటం, మళ్ళీ శిశువులుగా తిరిగి రావటంగా మనసు గారు దీనికి వివరణ ఇచ్చారు. మరియు ఈ పృథు చక్రవర్తి సర్వజీవులందును సమప్రవర్తనము కలిగిండును. మార్గములు అతిక్రమించిన వారి ఎడల కూడా కాంతిమంతులై అపరాధములను సహించను. చాలా దయగలవాడు. చూడండి ఆయన రాజుగారు, మార్గములు అతిక్రమించిన వారి ఎడల కూడా కాంతిమంతుడై అపరాధములను సహించను. అంటే మామూలుగా శిక్షించడం మార్గం కాదని చెప్తారు కర్మగురు. వీళ్ళు కాంతిమంతులైతే వారిలో కొంత బుద్ధి ప్రచోదనం కావించి వారిని సరైన మార్గంలో పెట్టడమే తప్ప ప్రతి వాళ్ళని శిక్షించడం వల్ల ఉపయోగం లేదనేటువంటిది ఒక సత్యం ఉన్నది. ఎందుకంటే వాడికి అభ్యాస రసం చేస్తే మళ్ళీ అదే పనిచేస్తారు. ఇలా చిన్నపిల్లలు చిన్న దొంగతనాలు చేసేవాడిని పట్టుకెళ్ళి జైల్లో పెడితే వాడు జైల్లో నుంచి బయట రాగానే మళ్ళీ అదే పని చేస్తారు. అంతేగా కమిషన్ కొట్టేసి అలవాటు ఉండేవాడు వాడిని ఎక్కడో చూడ పట్టుకుని అనుకోండి అవినీతి. వాడు పట్టుకున్నప్పుడు కాస్త బాధపడతాడు కానీ మళ్ళీ అదే స్వభావం వాడి నుంచి వెనకట్టుకున్న వేళ మాను అని వచ్చేస్తుంది. అందుకని తెలిసిన వాడు ఏం చేయాలి, వాడిని ఉద్ధరిస్తారు. వీడికి అలవాటు ఉంది కాబట్టి వీడికి అబద్దాలు చెప్పే అలవాటు ఉంది, అబద్దాలు చెప్పే అలవాటు ఉండదు కాబట్టి చీవిడు అబద్దాలు చెప్తాడు అనుకోకుండా వాడు అబద్దాలు చెప్పకుండా వాడిని మనం ఏ విధంగా ఉద్ధరించా అని చూసేటువంటి వాడు నిజమైన రాజేష్, నిజమైన గురు కదా. సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, ఏమండి అందరూ బ్లాక్ మార్కెటర్స్, కరప్ట్ ఆఫీసర్స్, కరప్ట్ పొలిటీషియన్స్, వీళ్ళందరూ మీ చుట్టూ తిరుగుతూ మీకు ఏవో రకరకాలుగా ధనం ఇస్తుంటారు కదా, వాళ్ళందరినీ మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారని అడిగారు. అడిగితే వాళ్ళందరూ నా దగ్గర రావడంలో ఒక ఉపకారం జరుగుతుంది మీ అందరికీ అని చెప్పాడు. ఏమిటంటే వాళ్ళ దగ్గర ఉండే ధనం కాస్త కూస్తూ నాకు ఇస్తారు, అది నేను మంచి పనులకి అందరికీ పనికొచ్చే పనులకు ఆడుతున్నాను. వాళ్ళ దగ్గర రావటం వల్ల వాళ్ళు కొంత సంస్కారములు మారుతూ వస్తూ ఉంటాయి. ఈ జన్మ కాదు పై జన్మకాలం బాగుపడతాడు కదా. అంచేత నాకు ఎటు తిరిగి అన్ని రకాలుగా ఉద్ధారణ చేయడం అనేది ఒక కర్తవ్యం తప్ప గురువుకు శిక్షించేటువంటి మార్గం లేదు. అన్న వచ్చి ఒక బ్లాక్ మార్కెట్ వచ్చినా ఒక దొంగ వచ్చినా ఎవరొచ్చినా వీడు దొంగ వీడిని యాక్సెప్ట్ చేయను, వీడు బ్లాక్ మార్కెట్ వీడిని యాక్సెప్ట్ చేయను అని ఉండదు. అందరూ జీవులే, వారి వారి స్వభావంలో ఉండేటువంటి పరిపక్వతను బట్టి వారు ఉంటారు. అందుకని వారిని తీర్చిదిద్దుకోవటం నా పని అని చెప్తాడే అది చెప్పాడు. అని చేత మనకి ఈ నిజమైన రాజర్షులు ఇలా అపరాధం చేసిన వారిని శిక్షించడం కాకుండా కాంతిమంతులు అంటే అర్థం తెలుసా, వాళ్లలో ఉండే తేజస్సు ఎదుటి వారిని ప్రవేశింపబెట్టి వారిని సంస్కరిస్తారు. వారిలో ఉండే తేజస్సు ఎదుటి వారిలో ప్రవేశింపజేసి వారిని క్రమంగా ఉద్ధరిస్తుంటూ వస్తారు. మార్గములు అతిక్రమించిన వారి కూడా కాంతిమంతుడై అపరాధములను సహించరు. చాలా దయగలవాడు శ్రీహరి ఏ నరరూపము ధరించి దిగివచ్చను కనుక వారి రాజ్యమున ఇంద్రుడు పుష్కళముగా వర్షములు కురిపించను. జీవులనందరినీ వర్షాధిపతి అయిన ఇంద్రుడు రక్షించునట్లు వరసిన సుఖములను ఇచ్చి రక్షించును. చంద్రుని వలె చిరునవ్వుతో కూడిన ముఖము కలిగి మెలగును. అనురాగముతో కూడిన దృష్టులను ప్రసరింపజేసి సకల జనులకు సంప్రీతి కలిగించును. లోతైన మనస్సు కలవాడై రహస్యమైన చిత్తవృత్తిలో శత్రువులకు అసాధ్యుడై వర్తించును. దీనికి మాస్టర్ గారు కొంత మనకి వివరణ ఇచ్చారు. ఎందుకంటే సృష్టి దిగొచ్చే క్రమంలో పూర్తిగా స్థూలం వరకు సృష్టి ఏర్పడక ముందు జరుగుతున్న కథలు ఇవి. ఈ కథలన్నీ కూడా మనకి అన్ని కంకరెంట్ గా జరిగిపోతాయి. ఉదాంధ్రాతోడు చెప్పిన అందుకని దేని తర్వాత ఏది అనేటువంటిది మనతో సులభంగా పసిగట్టే అవకాశం ఉండదు. భూమికి పరిభ్రమణం ఏర్పడి భూమిపై ప్రజలకు మొట్టమొదటిగా సూర్యోదయ మొగుట చాక్షుషమను పుట్టుక అని చెప్పబడింది. చాక్షుషమను అనగా కన్నులకు సంబంధించిన శక్తిగా సూర్యోదయము భూమికి ప్రసాదించిన వాడని అర్థము. అటు పైన వారి వంశము వాడుగా వేణుడు సూర్యాస్తమయ స్వరూపుడై చీకటి తెచ్చి నిద్ర కలిగించి అహంకారములను గట్టిపరిచి పాపాత్ముడయ్యను. ఇట్లు సూర్యోదయ సూర్యాస్తమయములు ఏర్పడిన తర్వాత జాములు హోరలు మొదలగు కాలములకు అధిపతిగా సూర్యుడే పృథు చక్రవర్తి రూపమున పరిపాలించను. ఈ మొదటి అహోరాత్రముల సృష్టికర్త యొక్క సూర్యుని వేదములో దివస్పుత్రుడు అహర్పతి అందు. ఇతడు జీవుల అపరాధములను సహించను. వెలుగునిచ్చువాడనగా వేర్వేరు వేళ్లలో తగినట్లు ప్రవర్తించి మార్గభ్రష్టులను కూడా జీవితమున వెలుగు మార్గంలో నిచ్చువాడని అర్థము. ఉదాహరణకు పగలు నిద్రించుట రాత్రి మేలుకొనుట మొదలగు పనులు చేయుట మానవులకు కూడా అహోరాత్రిపైన ఆయుర్దాయము నిచ్చుచున్నాడు. ఆర్తులయందు దయచూపుచున్నాడనగా అప్పటికింకనూ మానవులకు ఆహారాది భౌతిక సృష్టి ఏర్పలేదు. కిరణమయమైన ఆహారం నిచ్చుచున్నాడు. ఇప్పటి వృక్షముల వలె అప్పటి మానవులు కూడా కిరణముల నుండియే జీవనాధారములు ఏర్పడుకొని చూడరి. ఇంద్రుడు వర్షములిచ్చి ఆహారము తయారు చేయుచున్నట్లు పృథు చక్రవర్తి తన రెండవ మగమైన చంద్రుడి నుండి చంద్రకిరణములను కూడా ప్రసరింపజేయుట ఆరంభించను. దానితో భూమి యందు ఔషధీయ బీజములు పుట్టు సమయము ఏర్పడినది. గూఢచిత్తుడై శత్రువులకు అసాధ్యుడై వర్తిస్తున్నాడనగా భూమిపై అంతకు ముందు గల చీకట్లను పారదోలుచున్నాడు. తన కిరణముల నుండియే మనస్సు ఇంద్రియములు జ్ఞానము మున్నగు శక్తులను సర్వాంతర్యాములుగా జీవుల యందు వర్తింపజేస్తున్నాడని భావము. దీని గురించి పై తరగతిలో మీకు బాగా వివరించి మనం ముందుకెళ్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.